ജയ ഗുരുദേവ്. గురు సోదరులు, తత్వాన్ని గురించి మా వారు ముందుగా చాలా లోతైనటువంటి విషయాన్ని మనకు అందించారు. అదే లోతైనటువంటి విషయాన్ని గురు సోదరి కామేశ్వరి పిన్ని తేలిగ్గా అందరికీ ఆడుతూ పాడుతూ అందేటువంటి విషయంలో ఎంత లోతైనటువంటిదో తాదే కృష్ణుడు అనేటువంటి తత్వాన్ని మళ్ళా కృష్ణ అనుకున్నాని రాధ తత్వాన్ని గుర్తిస్తే కృష్ణుడైనది. రాధతత్వాన్ని గుర్తిస్తే కృష్ణుడైపోయినది. కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కృష్ణతత్వాన్ని జుర్రుకుంటే అదే రాధగా ధారగా మనలో ధారణ ప్రవాహంగా ప్రవహిస్తుంది. చాలా లోతైనటువంటి విషయం అది. అనుకోవటానికి రెండే గాని ఉన్నది ఒక్కటి. ప్రపంచంలో కనిపించడానికి పురుషుడు స్త్రీ అనేటువంటి రెండు కనిపించిన ఒక్కసారి పురుష స్త్రీ అనేటువంటి ఈ ప్రపంచ భావనను దాటి ఈ సాధకుడైతే తనలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తిస్తాడో ఆత్మతత్వాల్లో అనుభవం ఉన్నది అని చెప్పేంత వరకు మనసు ప్రకృతి అవుతుంది. అనుభవం దేనిదై ఉన్నది అంటే తాను అనేటువంటి ఆత్మకు సంబంధించి ఉన్నటువంటిది. అక్కడ ఆత్మే పరమాత్మ అయితే మనస్సే దానిని ఆస్వాదించే స్వరూపంగా రాధాతత్వంగా మారి ఉన్నది. మరొక చోట చూస్తే శ్రీ గురుదేవుడు చెప్పినటువంటి విషయంలో మనకనిపిస్తుంది, రాధ లేకపోతే కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు, రాధ లేకపోతే కృష్ణుడే లేడు, అలాగే భక్తుడు లేకపోతే భగవంతుడే లేడు. ఎందుకని? ఆ ఏకత్వం అనేటువంటి అనంతతత్వాన్ని గుర్తించడానికి భక్తి అనేటువంటిది రూపధారణ చేసి అనుభవించే భక్తుడు ఉండాలి అక్కడ. అటువంటి భక్తితత్వాన్ని మనకి స్వామివారు శ్రీ గురుదేవులు అసలు భక్తి అంటే ఏమిటో మాటి మాటికి ప్రతి విషయంలో అందిస్తుండేవారు. గాఢమైన విశ్వాసమే, గాఢమైనటువంటి నమ్మకమే భక్తి. సరే శాస్త్రంలోకి వెళ్తే సా భక్తి పరమ ప్రేమ రూప. పరమమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది ఏ భక్తి అని నారద భక్తి సూత్రాలు చెప్తున్నాయి. పరమమైనటువంటి ప్రేమ దేనికి సంబంధించినటువంటిది? ప్రభుత్వ మా గురు సోదరులు చెప్పినట్టుగా గుప్పిడి ముసిన తర్వాత ఏముంది అంటే ఆకాశం గుప్పిడితో పట్టుకున్నాను, నాకు ఇంతవరకే తెలుసు. పరమ ప్రేమ అంటే అసలు ఇటువంటి భగవంతుని యొక్క భక్తి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ప్రేమ కనిపించేటువంటి బాహ్య విషయాదుల్లో ఉన్నటువంటి ప్రేమ కాదు. బాహ్యపరమైనటువంటిది, శరీరంతో సంబంధించినటువంటిది, మనస్సుకు సంబంధించినటువంటి ప్రేమలు ప్రేమే కాదు. అది తాత్కాలికమైనటువంటి క్షణభంగురమైనటువంటి ఆవేశాలతో కూడినటువంటిది మాత్రమే. కానీ పరమమైనటువంటి ప్రేమ అనేటువంటిది దేనికి సంబంధించిందంటే భక్తి, భక్తికి సంబంధించి. భగవంతుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, భగవన్ నామమునందే ఎవరైతే అనురక్తి కలిగి ఉంటారో అటువంటిది నిజమైనటువంటి భక్తి. ఎందుకని? అది పరమమైనటువంటి. ఎందుకు పరమమైనది? మార్పు లేనటువంటిది. తత్వాలన్నీ మార్పుతో కూడినటువంటిది. గురుదేవుని ఎందు ఉన్నటువంటి పరమైనటువంటి ప్రేమ ఎటువంటిది? నువ్వు బాహ్యంగా నీ అవసరం తీసుకునేటంత వరకు వస్తుంది గురుతత్వం అర్థం కావటంలే. సాక్షాత్ గురు పరమాత్మే సర్వానికి ఆధారం, ఆ గురుదేవులు అనేటువంటిది సర్వవ్యాపకము అనేటువంటిది. ఏ భక్తుడైతే సాధకుడైతే నమ్మి ఉంటాడో అటువంటి పరమ ప్రేమ అనేటువంటి వలలో ఆయన ఆనందానుభూతులు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి ఆనందానుభూతులు ఓలలాడుతూ ఉంటాడు. అందుకని అటువంటి ఆనందానుభూతులు ఓలలాడడానికి నిరంతరము గురుముఖత ప్రవహించినటువంటి ఏ పరమమైనటువంటి అమృత వాక్కులున్నాయో వాటిని నిరంతరము నిజమైన సాధకుడైనటువంటి వాడు శిష్యుడైనటువంటి వాడు ధారణ చేస్తూ ఉంటాడు. ప్రపంచం యొక్క అనుభూతిన ఇవన్నీ క్షణభంగురాలు. గురుదేవుడి యొక్క అనుభూతిని, పరమాత్మ యొక్క అనుభూతిని తాను అనుభవిస్తూ ఉంటాడు నిజమైనటువంటి సాధకుడు. అది ఈ ప్రపంచంలో దేనితోనూ కూడా ఉపమాన ఉపమేయాలకి అందేటువంటిది కాదు. కాబట్టి అటువంటి భక్తిని మనం రంగరించి పొందడం కోసరం దానికి కలిగినటువంటి కావలసినటువంటి సుగుణ సంపత్తిని అలవరిచాడేమో శ్రీ గురు శ్రీ గీతాచార్యులు వారు భగవద్గీతలో భక్తి యుగంలో ఎంత గొప్పదైనటువంటి అధ్యాయం అంటే అది భక్తి యుగము. నిర్గుణోపాసన సగుణోపాసన ప్రప్రథమంగా మొదలు పెట్టగానే సగుణారాధన నిర్గుణారాధనతో మొదలైనది. దానికి ముందు ఆ విశ్వరూప సందర్శన యోగంలో మత్కర్మకు మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు సమామీతి పాండవ నాకోసరమే కర్మలను ఆచరించాలి. మత్కర్మకృత్ నాకోసమే నా యొక్క కర్మల్ని చెయ్యి. మత్కర్మకృత్ మత్పరమః నేనే శ్రేష్ఠుడని నమ్ము. మద్భక్త నాకే భక్తుడయ్యుండు. సంగవర్జిత ఇప్పుడు ప్రపంచమంతా ఏమైపోతుందండి, మనం భగవంతుడి దగ్గర ఉంటే భగవంతుడే తానైతే ప్రపంచం ఏమైపోతుంది, భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది, మానసిక రోగాన్ని తెస్తుంది కాబట్టి మనకి భిన్నంగా ఉందండి. సహవాస దోషం ఎట్లా ఉంటుంది, ఎందుకు ఆశ్రమాల్ని ఆశ్రయించి ఉంటున్నాము, మహాత్ముల పాదాలు చెంటే ఏదైతే అది కానీ అక్కడ పడే ఉండాలని ఎందుకు అనుకుంటున్నాం మనం, అంటే దేహ సంబంధమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటిది, మనస్సుకు సంబంధించినటువంటి రోగాలు రాగాలు లేకుండా ఉండేటువంటి స్థితి మహాత్ముల పాదాల చెంట మాత్రమే మనకు లభిస్తుంది. సత్య గురుదేవుల యొక్క దివ్య చరణారవిందముల దగ్గర లభిస్తోంది, సజ్జన సాంగత్యం దగ్గర మాత్రమే లభిస్తోంది. అటువంటి సజ్జనుడికిను అటువంటి సత్య వస్తువుకి భేదం లేనటువంటిది అక్కడ మాత్రమే లభిస్తోంది. తిమత్కరం మక్కురు మత్తమ మద్భక్త సంగవర్జిత. ఇక్కడ మన సత్సంగం అల్ల, ఇక్కడ సంగవర్జిత అన్నప్పుడు అది నిస్సంగ, ఏది దుర్జన సాంగత్యమే. సంగవర్జిత ఇంకొకటి ఉన్నది అనేటువంటి సంఘాన్ని విడిచిపెట్టు. నిర్వైర ఎవరి ఎందు కూడా శత్రుత్వం లేదు, వైరి కావు నువ్వెవరికి కూడా. సర్వభూతేషు నిర్వైర సర్వభూతముల ఎందు కూడా శత్రుత్వం లేనటువంటి వాడు. నిర్వైర సర్వభూతేషు యహా ఎవడైతే ఉన్నాడో సహవాడు మాం ఏతి నన్ను పొందుతున్నాడు పాండవ అని ఒక్క మంత్రంలో, అంటే భగవద్గీత శ్లోకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం లాంటివి, ఒక్క మంత్రంలో మొత్తం భక్తి యొక్క మంత్రం రంగరించి పెట్టాడు. రంగరించి పెడితే మరి భక్తి యొక్క మొదటికి వచ్చేసరికి మళ్ళీ అర్జునుడు ఏమడిగాడు అక్కడ, ఎందుకని అంతసేపు చెప్పి చెప్పి వచ్చి స్వామివారి యొక్క విశ్వరూపాన్ని చూపించేసరికి అక్కడ ఇది సాకారమైనది, విన్నది నిరాకారమైనది. విన్నదంతా నిరాకారమైనది, చూస్తే సాకారమైనది. ఇక్కడ దర్శనము సాకారమైనది. అందుకున్నప్పుడు మనకి రావాల్సినటువంటి డౌట్, మనకి రావాల్సినటువంటి సందేహము అక్కడ అడ్డన ద్వారానే మళ్ళా శ్రీ గురుదేవులు ఈతాచార్యులు అక్కడ మళ్ళా అడిగించారు. అక్కడ ఎందుకని అది నరనారాయణ అవతారం. నేను యాప చుట్టూ తిరుగుతూనే ఉంటాను ఈ సత్సంగాలన్నీ, మీరేం డౌట్ ఏం లేదు. బదిరీ వెళ్ళొద్దు ఇప్పుడు, నరనారాయణ అవతారం బదిరీ వెళ్ళాలి కదా. అందుకని ఇక్కడ వెంటనే అర్జునుడు వాడయ్యా అంటే నేనే అర్జునుడి అని కూడా చెప్పాడు. దశమోధ్యాయాలు అర్జునుడిని నేనే అని చెప్పాడు. నరులలో అర్జునుడిని నేను. అందుకని అలాగే ఇక్కడ కూడా సాకారమా నిరాకారమా ఏది శ్రేష్టమయ్యా, ఏది శ్రేష్టమైనటువంటి సాధకుడికి. ఏవం సతదయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం యోగవిత్తమాహాక్యే. ఎవరు శ్రేష్ఠులై ఉన్నారు అప్పుడు తీరుబడిగా, అప్పుడు చక్కగా చెప్పారు పుద్ర. నాకు ఇంతవరకు కూడా తెలియదు, వర్షాకాలంలో కురిసే వర్షం పుద్ర చెప్తుంటే ఎన్ని తెలుస్తున్నాయో మనకి సత్సంగాల్లో. వానాకాలంలో కురిసే వర్షానికి ఉరుములు మెరుపులు ఉండవంట. అదే వేసవకాలంలో వర్షం రావాలంటే ఉరుములు మెరుపులు వస్తాయట. మాకు ఉత్సవాలు చెప్పినట్టున్నారు, నువ్వేంద్రా చెప్తున్నానా? ఎందుకంటే సకాల వర్షం, అది సకాల వర్షం. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ సాకారము నిరాకారము అనేటువంటి ఎప్పుడైతే సందేహం కలిగిందో అర్జునుడిలో, అప్పుడు వర్షాకాలంలో కురిసేటువంటి సకాల వర్షంగా దానికి తగినట్టుగా మనకి సాధనకు ఉపయోగపడేట్టుగా శ్రీ భగవాను వాచ మొదలుపెట్టాడు స్వామి గారు. ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్క మంత్రము ముందుకు వెళుతూ ఉంటే మనందరికీ ఎలా ఉంటుంది, ఇందులో ఇది ఉన్నది అది లేదు అనకుండా శ్రీ భగవాను వాచ అనేటువంటి ప్రతి శ్లోకంలోనూ కూడా ప్రతి మంత్రంలోనూ మన మనసుకి ఊరటని శాంతిపరిచేటువంటి మాట. మా గురు సోదరులు కూడా చెప్పారు, గురుముఖత మంత్రాలే రానవసరంలా, ఏది వచ్చినా కూడా అది మంత్రమై కూర్చుంటుంది. ఏది వచ్చినా ఎన్నెన్నో చూశా మహాత్ముల అవతారంలో వారి వారి ముఖస్థుగా ప్రవహించేటువంటి ప్రవాహాల్లో ప్రతి మాట మంత్రమై మనకి మంత్ర ముగ్ధుల్ని చేస్తూనే ఉంది. అవి మరచినాను మరపురాను మహాను భావులే గురువెంతో మంచివారు గురుతులెన్నో తెలిపినారు. గురువెంతో మంచివారు గురుతులెన్నో తెలిపినారు. హరిచేచ్చునారు అరమరాయులేక నన్ను హరిచేచ్చునారు చేచ్చునారు అరమరాయులేక నన్ను హరిచేచ్చునారు చేచ్చునారు గురువెంతో మా మంచివారు గురుతులెన్నో తెలిపినారు. గురువెంతో మా మంచివారు ഗുരു തുലെന്നോ തെളിപ്പിനാഹാരു ഗുരു തുലെന്നോ തെളിപ്പിനാഹാരു മുടോ ഗുണം ബുലനു മൊതലാകാരിക്കിനാരു മുടോ ഗുണം ബുലനു
മരത്തിലോ മരോ
ಪಂಥಿವಾರು ಶ್ರೀ ಗುರು ಶರಣಂ ಮಮ ಸದ್ಗುರು ಶರಣಂ ಮಮ ಶ್ರೀ ಗುರು ಶರಣಂ ಮಮ ಸದ್ಗುರು ಶರಣಂ ಮಮ ಶ್ರೀ ಗುರು ಶರಣಂ ಮಮ ಸದ್ಗುರು ಶರಣಂ ಮಮ వాస్తవానికి అర్జునుడికి విజయం యుద్ధం చేసిన తర్వాత విజయాన్ని ప్రసాదించాడా, యుద్ధం చేయకముందే ప్రసాదించాడా? యుద్ధం చేయకముందే విజయం నీడే అని విజయాన్ని ప్రసాదించిన తర్వాత యుద్ధం జరిగింది అంటే ఏంటి ఇక్కడ? అలాగే ఆశ్రయించినటువంటి భక్తుడికి శిష్యునికి శ్రీ గురుదేవులు ఏమంటున్నారు? నిర్మలాంతఃకరణ సిద్ధిరస్తు, ఆత్మజ్ఞాన ప్రాప్తిరస్తు. అసలు నీకేమైనా మరుగులు ఉంటే కదా, నేను నీతో పాటే ఉన్నాను. గురువులు ఎంతమందికో చాలా తేలిగ్గా చాలా వరకు విన్నమాట, నేను నీతోనే ఉన్నానయ్యా, నువ్వు నన్ను చూస్తే కదా, చూడలేక బాధపడుతున్నావు కానీ నువ్వు చూస్తే నాకు ఈ తిప్పలు ఎందుకమ్మా అంటుండేవారు శ్రీ గురుదేవి. అంటే ఇప్పుడు దన్న మాట ఏంటి? అసలు వారికి అడ్డెక్కడ ఉన్నది? వారికి తెలియనటువంటి విషయం ఎక్కడ ఉన్నది? జన్మజన్మల నుంచి వస్తున్నటువంటి వాసనల చేత మనసు ఇంకా దాని చుట్టూనే తిరుగుతూ, వాటి వెంపరల చేత ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాడు మానవుడు. కాబట్టి కష్టాలని కొని తెచ్చుకుంటున్నాడు, కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఒకటేదైనా సుఖం కలిగించేది ఏమైనా ఉంది అంటే ముందర దానికి మనం సేవ చేస్తేనే అది మనకు సుఖాన్ని ఇస్తారు. మైకు మనం ఎంత సేవ చేస్తే మనకు ఇప్పుడు మైకు పలుకుతుందండి, ఏమండి దానంతరం అదే పలుకుతుందా? దానికి ముందర మనం సేవ చేశాం ఏమని, పొద్దుట అవగానే ఎక్కడదక్కడ విడిచిపెట్టేసేసి పడగొట్టే వాళ్ళు పడగొట్టేసి వెళ్ళిపోలే, జాగ్రత్తగా స్విచ్ కట్టేసి ఒక మూల పెట్టి సరిగ్గా వైర్లు ఉన్నాయా లేవా దానికి ముందర సేవ చేస్తే ఆ తర్వాత ఈ పూట కూడా పలికింది ఎంతవరకు అయినా. అలాగే ముందర ఒక మనం దిండుని తల కింద దిండుంటే బాగా నిద్రపడుతుంది అనుకుంటే, ఒక ఆయన గురువు గారితో ఏమీ నాకు అవసరం లేదని ఇంటి దగ్గర నుంచి వెళుతూ ఒక సంచి మాత్రమే తీసుకెళ్ళట, ఆ సంచిలో దిండు కూడా తీసుకెళ్ళాట ఆయన. గురువు గారు అన్నారట, బాబు దిండు సుఖంగా నిద్రపడుతోందా నీకు, దిండు నీకు సుఖంగా నిద్ర పట్టిస్తోందా, దిండు ఎందుకు తెచ్చుకున్నావు నాయన, నిద్రపోతేనండి దిండుంటే బాగా నిద్రపడుతుందని. ముందర నువ్వు దిండును మోసుకొస్తే కదా ఇప్పుడు దిండు నీకు నిద్ర పట్టిస్తోంది. ప్రతి సుఖము అంటే ముందర మనకి తెలియకుండా మనకి దాని మీద ఉన్న ప్రీతి కొలిది దానికి సేవ చేస్తున్నాం. ముందర ఈ దేహానికి చాలా సేవ చేస్తున్నాం మనం. సేవ చేసింది ఒత్తిడి పోతుందా, నేను నిన్ను సుఖపెడుతున్నాను అంటుంది దీర్ఘంపదేగా. సుఖం ఒక్కడో పెడుతుందా, నిజంగా వాస్తవంగా ఆలోచించండి, సుఖం ఎంత పెడుతుందో దుఃఖం కూడా అంత కూడా అంత పెడతా. ఎందుకు దుఃఖం పెడుతోంది, కొంచెం ఎండ వచ్చేసరికి ఏమో ఒక్కపోస్తోంది, కొంచెం గాలి వచ్చేసరికి ఏమో మిమ్మల్ని అందిస్తానే కొంచెం. మొన్న మన వాళ్ళు అక్కడ కేదారు వాటికి అదేంటో దాన్ని ఏం పేరు అంటారు, హెలికాప్టర్ హెలికాప్టర్లు వేశారండి. సరే ఒక చోట దొరకలేదు కేదార్లో, పాపం అన్ని చోట్ల దొరికితే చాలా వేలు ఖర్చు అయిపోయేది లేని, ఏదో పాపం అక్కడ ఒక చోట ఎక్కారు కాబట్టి 8,500 మాత్రమే అయింది. కానీ మేమేం చేసాము, మా యాత్ర వాళ్ళు అవి కూడా మాట్లాడలే, ఈ పూట మాట్లాడతాం, వెళ్ళి ముందర ఫోన్ చేశాం అంటే మళ్ళా పొద్దురు చెప్పాను కదా తోలుకుపోయా కారులో. మరి మీకు గుర్తుందో లేదో మనకి ఈ హైదరాబాద్ లోపల ఒక ఊరు ఉండేది మహబూబాబాద్. ఆ మహబూబాబాద్ శిష్యులు వస్తుండేవారు గురుదేవుల దగ్గరికి, శ్రీ గురుదేవుల దగ్గరికి వచ్చి వాళ్ళు వారికి టీచర్ గారు వాళ్ళందరూ సత్సంగం ఆడుతుండేవారు. అయితే శ్రీ గురుదేవులు అనుగ్రహించేవారు వారు, తప్పకుండానయ్యా సత్సంగానికి వస్తాను అంటే వారు పాపం ముందరే డేట్ తీసుకువెళ్ళి మళ్ళా ఆ సత్సంగ సమయానికి వస్తుండేవారు. వచ్చి స్వామివారిని భక్తుల్ని తీసుకెళ్ళాలి. శ్రీ గురుదేవులు ఏమంటుండేవారు, బాబు నేను వెనకే వస్తాను, ఇంకో భక్తులు వస్తున్నారు వారిని తీసుకువెళ్ళండి. నేను ఎంత బాగా ఎంత స్వచ్ఛంగా మాట్లాడేవారు గురుదేవులు, చక్కగా పొదిగినట్టు మాట్లాడారు. వాళ్ళేంటే వచ్చిన వాళ్ళు ఆ ఒకళ్ళిద్దరు ఆ టీచర్ గారు ఇంకో ఆయన వచ్చేవారు, మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళేవారు. తీసుకువెళ్ళిన తర్వాత వెళ్ళగానే శ్రీ గురుదేవులు వచ్చే ముందు మమ్మల్ని దింపే ఇంట్లో ఒక సమావేశం అయ్యేదన్నమాట. సమావేశమైతే మమ్మల్ని కూడా మేము కూడా కూర్చునేవాళ్ళం. ఆ మమ్మల్ని తీసుకెళ్లేటువంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. మాకేమో కొంచెం ఆ భాష అలవాటు కాని భాష, గుర్తొచ్చిందా? నేను పోయానా బాబుగారిని కలిశాను. సరే ఇది కూడా అంత పట్టుకోలేదండి భాష, అసలు ఆశ్చర్యకరమైనది ఒక్కటే మాత్రం మనకు బాగా బాబుగారు చెప్పిండు వీళ్ళందరినీ తోలు తెచ్చిన మాకొక్కసారి అర్థం కాదు. అప్పుడు దాకా పశువులు తోలడమే అలవాటు కాదు, మనల్ని తోలడమని మేమెక్కడ వినలే. మా గురు సోదరులు మేమందరం కలిసి వీళ్ళందరినీ వెంటనే తోలు తెచ్చిన, తోలు తీసుకురావడం డబ్బా అందులో శుభ్రంగా ట్రైన్లో మాకు ఫస్ట్ అయితే అసలు అర్థం కాల, తర్వాత తర్వాత మాకు అలవాటు అయిపోయింది తోలు తెచ్చిన అంటే వెంటనే పెట్టుకుని తీసుకురావడం అన్నమాట. సరే ఎలాగో మహబూబాబాద్ సత్సంగాలు చాలా బాగా జరిగాయి. ఆ సత్సంగాలలోనే మా గురు సోదరుడు గురుదేవుడి దగ్గర చరణములే అన్నటువంటి పాటని మనకి ప్రసాదించారు, గుర్తుంది కదా చరణములే అన్న పాట అక్కడ పుట్టిందన్నమాట. ఎందుకంటే అవి గుర్తుండాలి, ఎందుకంటే చరణములే అన్నటువంటి పాట నిజంగా మనసు పెట్టి పాడుకుంటే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టమండి. ఎందుకండి, ఆ చరణములోనే ఆ దివ్య చరణములోనే చరించేటువంటి జగత్తంతా చరిస్తూ ఉన్నది. ఇది చరించేది కాదు అనేటువంటి చరణ అంటే ఈ చరించేటువంటి కాదు అనేటువంటి గుర్తింపు ఎవరు కలుగుతుందో అది ఆచరణ అనేటువంటి సాధన ఇమిడి శ్రీ సద్గురు చరణము అనేటువంటి నిజ తత్వాన్ని మనం గుర్తించగలుగుతాం. ఎంత బాగుంటుంది. అప్పుడు వచ్చింది ఈ పాట. ఆ తర్వాత ఇంకొకటి నవ్విస్తాను, అంత సీరియస్ గా ఉంటే బాగుండదు కదా. సరే మాకు వాళ్ళు భోజనాలు పెడుతుండేవారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ మేమంటే మేమని మమ్మల్ని తోలికెళ్ళేవాళ్ళు. తోలికెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ తోలికెళ్ళేవాళ్ళు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇంటికి తోలికెళ్ళేవాళ్ళు. భోజనానికి ఒకే ఇంటికి అందరినీ తోలికెళ్ళేవాడు. ఈ తోలికెళ్ళటంలో ఒక మారవాడి వాళ్ళు కూడా మమ్మల్ని తోలికెళ్ళారు. తోలికెళ్తే మా పెద్దక్క ఎవరు గురువు గారితో సహా అందరూ ఉన్నాం. శ్రీ గురుదేవుడికి అక్కడ పాదపూజ జరిగింది. ఏమండి తోలికెళ్ళిన తర్వాత పాదపూజ జరిగిన తర్వాత శ్రీ గురుదేవులు ఏంటి అందరికీ ప్రసాదం పెట్టించేటప్పుడు తన బిడ్డల్ని ఎలా చూసుకునేవారో చూడండి. మన స్టైల్ కొడుతూ ఆకలిన భోజనానికి వెళ్ళాలే అనుకునే వాళ్ళం. ప్రప్రథమంగా అక్కడే అలవాటైంది. ఏ ఇంకెలా నుంచున్నారేంటి, ఎలా భోజనాలు చేసిరాక, ఎలా ప్రసాదం తిన్నాడు అని కోపడేవారు, మందలించేవారు గురుదేవుడు. ఎందుకని తన బిడ్డలకి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాం ఒకటి, రెండోది తన బిడ్డలకి ఎక్కడ ఏది తక్కువ అవుతుందని ఎందులోనూ కూడా అన్నిటిలో ముందుండాలనేది మన గురుదేవుల ఆశయం. అది అప్పటికి ఇప్పటికీ అంతే, దానిలో మార్పు మాత్రం లేదు. ఎక్కడో వెనకాల నేను ఉంటాను అంటే నువ్వు వెనకబడిపోతావు రా, నువ్వు ముందు కూర్చోరా కావలసినటువంటి వస్తువు కోసం. నువ్వు దానికి కావలసినటువంటి ఏర్పాటు చూసుకో, జీవితం అయిపోతుంది. ముందు చూపు కావాలి ప్రతిదానికి. వెనకబడినటువంటి వాడికి వెనకే ఉంటాడు, ముందు చూపు కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు ముందుకు సాగుతాడు. ఎందుకని వెనక ఉండి నడిపించే ఒక అనంత శక్తి మనలోనే ఉండి నడిపిస్తాడు. ఆ శక్తిని మనం గుర్తించాలి. సరే మేమంతా వెళ్ళి భోజనానికి కూర్చున్నామండి. మారవాడి వారు సీట్ల మీద సీట్లు ఇస్తుల్లో తిరుగుతున్నాయి, సీట్లు వడ్డిచ్చారు. మేమంతా ఏంటంటే అన్నం రావాలి, అప్పుడు ఆపోసిన వారు అడపడాలి. ఇండి అహం వైశ్వాన రూపకు అప్పుడు కానీ రాదు మనకి, అన్నానికి అలవాటు పడ్డాం. వాళ్ళు మారవాడీలు కదా, మాకు కొన్ని ముందు ప్రిపరేషన్ లేదా, మా యాత్ర వాళ్ళలాగా మా యాత్ర వాళ్ళు కూడా ముందు ప్రిపేర్ చేసేవారు కాదు. అన్ని వస్తున్నాయి భోజనానికి, అవకాశం పట్టలేదు, అహం వైశ్వాన రూపత్వం అనలేదు. రొట్టెలు మళ్ళా వస్తున్నాయి, కూర ఆ బంగాళంపు కూర మళ్ళా వస్తుంది, స్వీట్లు మళ్ళా వస్తాయి, రౌండ్ తిరిగిపోతున్నాయి. ఏమిటిది అంటే కొంచెం మాకు సంకీర్తనకి అప్పుడప్పుడు బయట నుంచి సంకీర్తనం చేసేవాళ్ళు వచ్చేవారు. మేమేమో ఆశ్చర్యపోతూ ఇంకా నోట్లో పెట్టుకోవట్లేదు. ఎందుకంటే పచ్చజెండా ఓపులర్ ఎవరు, మా పెద్ద అమ్మ. మా అమ్మ పచ్చజెండా ఓపులర్ తినండి అల్లే, అన్నం కోసం ప్రాకులాడుతున్నాయి గుండెలన్నీ. ఆ అన్నం రావట్లేదు ఇక్కడ వారికి, అలవాట్లేదు. అప్పుడు మెల్లగా వాళ్ళు వచ్చి చెప్పారు, ఏమండి ఇక్కడ మీకు అన్నం ఉండదండి, ఒట్లు కూర సీట్లే ఉంటాయి తినండి అని. ఇది ఒక పెద్ద ఆలస్యం ఒక అరగంట. శ్రీ గురుదేవులు ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటి ఎంతసేపు భోజనాలు చేశారు అన్నారు. అంటే వాళ్ళు అన్నం చేస్తారని చూశాం బాబు, అన్నం లేదు అందుకోసం లేట్ అయింది, అప్పుడు తినమంటే తిన్నాను. ఏది నెట్టుంది మీ మొహం లాగా పెట్టింది, ఏదో తినేదాక ఏదో కావాలని దానికోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా అని మళ్ళా నాలుగు అక్కడ పండి మళ్ళీ. అది మహబూబాబాద్ అనమాట. అట్లాగే తోలికెళ్ళడం, అట్లాగే మా మేనేజర్ గారిని తోలికెళ్ళాడు. తోలికెళ్ళితే అప్పుడే శ్రీ గణేశాయ నమః స్థానానికి వెళ్ళిన తర్వాత మనం ఇంతమంది ఉన్నామని మేము వెళితే కానీ అక్కడ పని స్టార్ట్ అవ్వాల. వాళ్ళన్నారు నిన్నో మొన్నో బుక్ చేస్తే ఉంటాయి కానీ ఇప్పుడుకిప్పుడు బుక్ చేస్తే ఎట్లా వస్తాయి అని. సరే మొత్తానికి ఎలాగో ఇన్ఫ్లుయెన్స్తో మొత్తానికి ఏమండి నాలుగు వెంటనే సంపాదించావు తత్ మా వాళ్ళని సరే స్టాండ్ బై మీద పెట్టారు. ఇప్పుడు ఎక్కడున్నాం అనుకుంటున్నారు, గట్టిగా ఇలా చూస్తే ఆ హెలికాప్టర్ మా మీద వాలేస్తుంది. అది దుమ్ములు దానికి ఇంత లావు మనిషినా అందరికన్నా నన్ను ఎగరగొట్టేసిందండి. కారుని గట్టిగా పట్టుకొని సినిమా బయట ఉన్నా నేనే కాదండి, డ్రైవర్ కూడా పట్టుకున్నాడు బయట నుంచి. అంటే అంత. ఎందుకని అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇంత గాలి వాటం ఎక్కడ వచ్చే కష్ట సుఖాలు వచ్చినప్పటికీ మనం పట్టుకునేటువంటి పాదాన్ని గట్టిగా పట్టుకున్నట్టయితే ఏ విషయాదులు ఏ సంకల్పాలు కూడా మనల్ని సడలించలేదు. అందరూ హెలికాప్టర్లు కొంతమందికి వాళ్ళందరినీ ఎక్కించి అంత కొంతమందిని అక్కడ అట్టి పెట్టి మేము మళ్ళా కేదారికి వెళ్ళడానికి పొద్దుట అక్కడికి 8:30 చేరిన వాళ్ళు కేదారు గౌరీకుండకి వెళ్ళేసరికి 12:30 అయింది. ఎందుకంటే గురుదేవులు ఎక్కడికక్కడ మనకేం తెలుసని అలాంటి తెలియని చోటుకు వెళ్ళి మరి నడిపించారు అంటే అది గురుకృప. గురుకృప అనేటువంటి ప్రవాహంలో ఏమైనా చేయగలరు శ్రీ గురుదేవులు. అలాగే మనం ఆశ్రయించిన నాడే, ఆశ్రయమిచ్చిన నాడే నువ్వు ఇది కాదురా, ఇది కానిది ఒకటి ఉన్నది నీలో, నీకు ఇగో ఈ దేహానికి ఆధారమైనటువంటిది అది నీవు సుమా. ఈ దేహానికి ఆ లోపల ఉన్నటువంటి దానికి మధ్యలో నిన్ను ఈ చైతెక్కలాడించేటువంటి ఒక మనస్సుగాడనేటువంటి వాడు ఉన్నాడు సుమా, దాని వాసనలన్నీ కూడా నాశనం చేసుకో, క్షాళన చేసుకో, గురు స్మరణ ద్వారా దాన్ని క్షాళన చేసుకో, గురు తత్వపూరితంతో దాని యొక్క విచారణ ద్వారా గుర్తిరుగు, దాని వెనుక ఉన్నటువంటి బుద్ధిని దాన్ని స్పందింపచేయి, దాని యొక్క ప్రేరణ చేత ఉన్నటువంటి విషయాన్ని వస్తువుని గుర్తించు అని, ఆ గుర్తే నీవురా అని గుర్తింపచేసేటువంటి వాడు సమర్థులైనటువంటి సద్గురునాథులు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏమైంది, సాకారోపాసన గొప్పదా నిరాకారోపాసన గొప్పదా అని అడిగినటువంటి అర్జునుని యొక్క మాటకి అప్పుడు మనకి శ్రీ భగవాన్ వాచ ఏమయ్యా, ఏదైనా పర్వాలేదు కానీ నా యందు మనసు నుంచి నువ్వు నిజంగా ఉపాసన చేసినట్లయితే సాకార సగుణోపాసనైనా నిరాకారోపాసనైనా అది శ్రేష్టమే, పాము చెరువు కావదు కర్ర విరగదు, దానికి ఇది కాదు అది కాదు అనలే, ప్రప్రద్ధంగా మొదలు పెట్టగానే నువ్వు ఎందులో ఉన్నాయా, నువ్వు మాత్రం దాన్ని లెస్సగా ఉపాసన చేయి, నువ్వు పూజ చేయి, లేకపోతే నువ్వు విచారణ చేయి, లేకపోతే ఇది ఉన్నది అనేటువంటి ఉన్నతత్వాన్ని నువ్వు నిరాకారంగా నువ్వు దాన్ని ఆరాధించు, దాన్ని సేవించు, దాన్ని గుర్తించు, ఏమైనా చెయ్యి, తప్పకుండా నువ్వు పొందగలవు. ఇలా చెబుతూ వచ్చి మెల్లగా చెప్తాడు ఆ భగవానుడు ఏమని, క్లేశోధిగతర స్తేషాం అవ్యక్త సత్తచేతసాం అవ్యక్తాహిగతరు దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్తమైనటువంటి దాని ఎందు నీకు ఆసక్తమైన మనస్సు కలిగిన ఎడల దేహధారులకు దేహాభిమానం కలిగినటువంటి వాడికి అధిక తరహా క్లేశ. దేహాభిమానం ఉన్నటువంటి వాడికి నిరాకారోపాసన చాలా కష్టము. దేహాభిమానం లేకపోతేనే దాన్ని గుర్తించగలవు. కాబట్టి దేహం మీద దృష్టి ఉన్నటువంటి వాడు ఏం చేయాలి, సాకారోపాసన ముందు చేయి. నీకు ఆశయం ఇచ్చినటువంటి పరమాత్మని నువ్వు మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నువ్వు ఆశయించిన నాడు, చెప్పిన మాటని అనుసరించిన నాడు, ఉన్నటువంటి ప్రపంచాన్ని విచారణ చేసి దాన్ని ఏది వదిలిపెట్టిన నాడు, అక్కర్లేనటువంటి అనిత్యాన్ని వదిలిపెట్టిన నాడు, నిత్యమైనటువంటి భగవత్ తత్వాన్ని నువ్వు పొందగలుగుతావు అని చెబుతూ వస్తూ, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వంగ సంశయ. ఈ మనస్సు బుద్ధిని నాయందు నిలిపినట్లయితే ఆ తర్వాత నన్నే పొందగలవు, నా సంశయ ఈ విషయంలో సందేహం లేదు. అర్జునుడికి కలిగినటువంటి సందేహానికి సమాధానం ఇక్కడ వచ్చేసింది. నువ్వు అటువంటి ఏ సందేహం పెట్టుకోకు, మనస్సు బుద్ధిని నాయన్ని నిలిపినట్లయితే అత ఊర్ధ్వం మయ్యేవ నివసిష్యసి నాయందే ఉండిపోగలవు, నా సంశయ దీని ఎందు సందేహం లేదు. ఇప్పుడు మనకి ఎంత దగ్గరగా ఉందండి ఉపాసన, ఎంత దగ్గరగా ఉన్నది మనకేమైనా అన్నంత దూరంలో ఉన్నదా అండి, ఒకసారి ఆలోచించండి. మనందరూ ఆశ్రయించిన వాళ్ళవేగా మనసుని బుద్ధిని నాయన్ని నిలిపితే నువ్వు నాయన్నే ఉండగలవు అన్నాడు శ్రీ భగవానుడు శ్రీ గురుదేవుడు. మనం ఎంత దగ్గరగా ఉన్నా నీ మనసుని బుద్ధిని ఉంచలేదు, దూరం నువ్వే పెట్టుకుంటున్నావు. నీ మనసుని బుద్ధిని నిలిపావు, నువ్వే దగ్గరగా ఉంటున్నావు. ఇంకే సందేహించాల్సిన అవసరం ఎక్కడున్నది? ఒకవేళ అటువంటి మనసుని బుద్ధిని న్యాయంగా నిలపలేని ఎడలా దానికోసం ప్రయత్నించే, దానికోసం ప్రయత్నం చే. ఒకవేళ అది కూడా చేయలేని ఎడలా నా కోసమే కర్మలు ఆచరిస్తుండు. ముందు చెప్పుకున్నటువంటి మంత్రానికి మళ్ళా ఇక్కడ విశదీకరించి వస్తోంది. మత్కర్మ కృత్మత్వరవహ మద్భక్త సంగవర్జిత ఒక్కొక్కటి మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ మనకి పాఠం చేస్తున్నాడు స్వామి. తిరిగి మనసుని బుద్ధిని నాయన్ని నిలిపినట్లయితే, అలా చేయనట్లయితే ప్రయత్నించి, ఒకవేళ అది కూడా చేయలేనట్లయితే నువ్వు చేసే ప్రతి కర్మ నా గురించి చేయి. రవే పూజాధికారులు సేవలు చేస్తున్నామంటే వారు చెప్పినది అని చెప్పుతూ శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాత్ శాంతి అనంతరం. ఎంత బాగుంటుందో, ఎన్నిసార్లు చదువుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా. మరి ఎన్నిసార్లు చెప్పుకోవాలండి? నువ్వు చచ్చేంత వరకు, నువ్వు అనేటువంటి దేహ దృష్టి చచ్చేంత వరకు భక్తి యోగం గురించి చెప్పుకుంటూనే ఉండాలి. ఎందుకంటే తేలికైంది. జ్ఞానము కంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. ఇప్పుడు దాకా ఇగో ఈ అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము, జ్ఞానము కంటేను ధ్యానము శ్రేష్టము, ధ్యానము కంటేను కర్మఫల త్యాగము శ్రేష్టము. త్యాగం తర్వాత ఏమొస్తుంది? శాంతి. వర్షం కురిసేసింది, ఆగిపోయింది, ఏముంటుంది? చల్లగా ఉంటుంది. బయట చల్లగా ఉంటుందా, లోపల చల్లగా ఉంటుందా? ఏమండి, బయట గాలి వచ్చినా మనం బృందావనంలో ఉన్నాం, బయట వర్షం వచ్చినా మనం బృందావనంలోనే ఉన్నాం, బయట ఎండ వచ్చినా మనం బృందావనంలో ఉన్నాం. కాబట్టి ఏమిటిది? శాంతి, చల్లగా ఉంటుంది. దాని మీద నుంచి వచ్చేటువంటి సుగంధం ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని అంతటితో వదిలిపెట్టకుండా అప్పుడు భక్తుడి యొక్క లక్షణాలని 24 లక్షణాలను చెప్తాడు అక్కడ శ్రీ భగవానుడు. అందుకని ఆ 24 లక్షణాలు ఏమిటి అంటే, ఏ ఒక్కడున్నా నాకు భక్తుడే, కాకపోతే పూర్తిగా ఉండాలి. నా అవసరం కొలిది నా దారాపత్రాదుల దగ్గర మాత్రమే అద్వేష్ట సర్వభూతానాం అద్వేష్ట అన్నాడు. అద్వేష్ట మమ ప్రియ పుత్రిక పుత్రికాయా అన్నది కదా. ఇది దేశం లేని దృష్టి, నా పుత్రిక పుత్రులు ఎందులో లేదు అని ఒక అంత మాత్రమే నేను చెప్పలేక. సర్వభూతానాం అద్వేష్ట మైత్ర కరుణయేవచ నిర్మమః నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. సర్వభూతానాం అద్వేష్ట, సర్వభూతముల యందు ద్వేషము లేనటువంటి వాడు. సర్వభూతానాం తెచ్చుకోవాలి. సర్వభూతానాం మైత్రః స్నేహము నేర్పువాడు. సర్వభూతానాం మైత్రః సర్వభూతానాం కరుణ ఏవచ సర్వభూతముల యందు కరుణ కలిగి ఉన్నటువంటి వాడు. నిర్మము నిరహంకారః మమకారం లేనివాడు, అహంకారం లేనివాడు. సమదుఃఖ సుఖ క్షమి సుఖదుఖములందు సమమైన భావన కలిగి క్షమ ఓర్పుతో నున్నవాడు. ఓర్పు సాధకుడైనటువంటి వాడికి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలని మెల్లగా చెప్తున్నాడండి శ్రీ భగవానుడు మనకి. సంతుష్ట స్వగతం యోగి, యోగి అయినటువంటి వాడు యోగి. యోగశ్చిత్త వృత్తి నిరోధక మననశీలుడు అయినటువంటి వాడు సతతం సంతుష్ట, ఎప్పుడు సంతృప్తితో ఉన్నటువంటి వాడు. మన సంతృప్తి ఎక్కడ కలగటం లేదండి, నాది నీది అని పెట్టుకున్నప్పుడు వస్తుంది కదా. తక్కువ ఎక్కువ పెట్టుకున్నప్పుడు వస్తుంది, ఉన్నది లేదు అని పెట్టుకున్నప్పుడు ఏమొస్తుంది? అసంతృప్తి వస్తుంది. సంతృప్తి ఎప్పుడు వస్తుంది? భగవద్ విషయంలోనే వస్తుంది. భగవద్ భావన కలిగినప్పుడే ఉంటుంది అది. అందుకని సంతుష్ట సతతం సతతం సంతుష్ట యోగి యథాత్మా మనస్సును వెనుకకు లాగుకొనుచు దృఢ నిశ్చయ. ఈరోజు నేను ఇది చేసి తీయాలి. నిన్నందరం కూడా అంత కార్యక్రమం చేశామంటే యాత్ర చేసి వచ్చిన వాళ్ళము దృఢ నిశ్చయమే. అక్కడ పైన తనువుని మనసుని పక్కన పెట్టాం కనుక అందరూ అలా తిరిగారు, కానీ లేకపోతే తిరిగేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. ఎందుకంటే రెస్ట్ ఇచ్చేస్తే పడుకోవాలి. కానీ ఈ పెద్ద ఆయన ఎవడు? పెద్ద ఆయనతో ఉన్నటువంటి పెద్ద పిల్లలు ఎవరు కదా? అందుకని ఏ శక్తి ఇక్కడ నడిపిస్తుంది? ఇక్కడ గురు శక్తి. యథాత్మా దృఢ నిశ్చయ. ఆ దృఢ నిశ్చయమే వైరాగ్యానికి త్రోవతిస్తుంది దగ్గర. దృఢ నిశ్చయమే వైరాగ్యానికి త్రోవతిస్తుంది దగ్గర. కానీ సంతుష్ట స్వగతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ అమ్మయ్యర్పిత మనోబుద్ధి. మళ్ళా ఒక్కసారి బతమాలతో చెప్తున్నాడు, నీ మనోబుద్ధులు నాకే అర్పించినటువంటి వాడు. మయ్యర్పిత మనోబుద్ధి మద్భక్త సమే ప్రియ. ఏ భక్తుడైతే ఉన్నాడో వాడే నాకు ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చేయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్సు చ మే ప్రియః. ముక్తః యః స యః సః చ మే ప్రియః. యస్మాత్ దేని వలన లోకః లోకము నో ద్విజతే భయపడదు. దేని వలన లోకము భయపడదు? లోకము వలన ఎవడు భయపడడు. ఇప్పుడు ఇక్కడ ఏముందండి? మన వలన ఎవడు భయపడకూడదు. దేని వలన తాను భయపడకూడదు. ఎవరండి వల్ల నిలబడేవాడు? ప్రహ్లాద కుమారుడు. ప్రహ్లాద కుమారుడు దేని వలన భయపడ్డాడా? ఇక్కడ వీటన్నిటికి కూడా మనం చూసుకోవచ్చు, భక్తుల్ని తీసుకోవచ్చు మనం. ఎక్కడెక్కడ ఎవరు ఎట్లా ఉన్నారు, ఈ అన్ని గుణాలు ప్రహ్లాద కుమారుల్లో ఉన్నాయి చూడండి. కావాలండి ఈ అన్ని గుణాలు ప్రహ్లాద కుమారుల్లో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఉన్నది భక్తుడే కదా మహాభక్తులు. మరి ప్రహ్లాద కుమారుడి పేరు కూడా ఉంది కదా, ప్రహ్లాద నారద పరాశర పుండరీక. బాగుంది, మొదటే ఉంది ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశోనిక పుణ్యవాస. భస్మాంగదార్జున రుక్మాంగదార్జున వశిష్ట విభీషణ లాల్భ్య పరమభాగవతాన్ స్మరామి. ప్రహ్లాదుడు మొదటి పేరు. ప్రహ్లాదుడు దేని వల్ల భయపడలా? ప్రహ్లాదుల వల్ల ఎవరూ భయపడలా. మరి ఎందుకు భయం లేదు? మరి మనము ఏదొచ్చినా భయపడుతున్నాము, ఇంకొకళ్ళు కూడా భయపడుతున్నాం మనం అంటే. మరి మన అటువంటి భక్తులకు మాకు రావాలంటే అలా వస్తామండి. సూర్యకాంతం చెప్పినట్టుగా అండి లవకుశ సినిమాలో మీ నసలే పతివ్రతల కోవకి చెందిన దాన్ని, మీ పాదాలను పడేస్తే కాస్త కడిగే దాన్ని ఇల్లు వెళ్ళకుండానే పతివ్రతల కోవకి చెందిన దాన్ని అసలే అని లాగేసి పడేసి కూర్చోబెట్టి కాలు కడిగే లోపల పిల్లవాడు కాస్త పులి తోలు కప్పుని రానే వస్తాడు. ఇద్దరు భయపడి లోపలికి వెళ్ళి వెళ్ళిపోతారు. అటువంటి సూర్యకాంతం లేకపోతే రమణారెడ్డి మనమైతే ఎట్లా కుదురుతుంది? అందుకని ఇక్కడ ప్రహ్లాదు ఎట్లా చేయాల? దేని వలన భయపడలేదు, ప్రహ్లాదు వల్ల ఏది భయపడలేదు. చూడండి ఎంత మహాత్ముని యొక్క మహాత్ములలో ఎంత చక్కటి. మనం ఆశ్రయించినటువంటి గురుపాదము ఎవరినైనా భయపెట్టినదా? లేకపోతే ఎవరి వల్ల ఎవరైనా భయపెట్టగలిగారా? ఎందుకని? సత్యం అది, భయము లేనిది, మనకి అభయాన్ని ప్రసాదించేటువంటిది, అటువంటి గురుపాదాన్ని ఆశించిన ఆ ప్రహ్లాద కుమారుడికి భయం ఎక్కడిది? యస్మాత్ నో ద్విజతే లోకా లోకాత్ నో ద్విజతే చ యః హర్షామర్ష భయ ఉద్వైగి. హర్ష అమర్ష భయ ఉద్వేగై, సంతోషము చేత దుఃఖము చేత భయము చేత ఉద్వేగము చేత ఎవరైతే ముక్తుడై ఉంటారో, యహ ఎవరైతే భక్తుడై ఉన్నాడో సహ మే ప్రియ హర్షామర్ష భయోద్వేగై ముక్తో ముక్త యస్సచమే ప్రియ, ముక్తుడైనటువంటి వాడు నాకు భక్తుడై ఉన్నాడు. మనం ఇట్లాంటి లక్షణాల్ని మాటి మాటికి మననం చేసుకుంటే తప్పకుండా గురుదేవులు మనకి అటువంటి సద్గుణాలని మనకి ప్రసాదిస్తున్నాడు. ఆ భావం నెమ్మదిగా శాంతపరుస్తాడు, నెమ్మదిగా ఏం చేస్తాడు సౌమ్యం చేస్తాడు, నెమ్మదిగా ఓర్పునిస్తున్నాడు. ఏం పర్వాలేదు, ఏం డబ్బా దీన్ని అనుకుంటారు, అనుకుంటే దీన్నే కదా ఇది పోయేది అనుకున్నంత మాత్రం చేత ఎవరు ఎన్ని అనుకున్నా మహాత్ములు ఒకటి చెప్పారు, కాని విషయం దగ్గర విమర్శ ఎక్కడ జరుగుతుందో ఇంకా ఏమైనా కర్మ ఉంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు అవుతారు. తప్పు లేని చోట తప్పు ఉన్నదని ఎవరైతే అనుకుంటారో వీళ్ళ కర్మని ఇంకా వాళ్ళు చూసుకుంటారంటే ఇప్పుడు మరి భయమే ఉన్నది. తల వంచు కూర్చుంటే భయం ఏంటట? ఎందుకని ఎవరి దగ్గర తల వంచమల్ల శ్రీ గురు చరణారవిందముల దగ్గర తల వంచి ఉంటే మనకు భయం ఎక్కడి నుంచి వస్తుంది? అటువంటి భక్తి లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడే నాకు ప్రియుడు అని శ్రీ సద్గురుదేవులు చక్కగా భగవానుడు మనకి భగవద్గీత భక్తి యోగం ద్వారా మనకి ప్రసాదిస్తున్నాడు. ఎంత దగ్గరలో ఉన్నామంటే దగ్గరే ఉన్నాం, దూరం ఏది చేసుకుంటున్నామంటే తన మనస్సే దూరం చేస్తోంది. అందుకని మనసు ద్వారా దూరం కాకుండా ఇటువంటి మంచి విషయం ద్వారా దగ్గరే ఉన్నామనేటువంటి గుర్తింపును మనం తెచ్చుకుంటే గురు భగవాన్ యొక్క దివ్య చరణారవింద సన్నిధిలో నిత్య శక్తి ఆనందాన్ని మనం పొందొచ్చు. అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ సద్గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.